శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ గురుభ్యో నమః
శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు భక్తిస్త్వై అచలాంకురు అని ప్రార్థిస్తారు భగవంతుణ్ణి స్వామి నీ యందు అచలాం భక్తింకురు కదలనటువంటి భక్తిని ఇవయ్యా అని అడుగుతారు అది నిశ్చల ముగ్ధభావం అమాయకమైన భావం నిశ్చలమైన ముగ్ధభావం అంట శివుడును మెచ్చితా కొని చేకొని ఉండే ఆ నిశ్చల ముగ్ధ భావం వల్ల శివుడు ఇంత లొంగిపోయట ఇది నిజమైన అండి అంటే వేదం అబద్ధం చెప్పదు కదా అంటున్నాడు ఇక్కడ కవి వేదం చెప్పింది ఈ విషయం ఎందుకంటే శృతి ఏకయేవహి రూపేణ యనియు ఏకయేవహి రూపేణ అని వేదం చెప్తాను ఏకరూప భక్తి అని ఒకటి ఉందయ్యా అని విశేషమైనటువంటి విషయం వేదం చెప్పింది అన్నాడు అంటే వేదంలో భక్తి గురించి చాలా చెప్పబడింది మనకి సంస్కృతిలో చాలామంది తెలివైన వాళ్ళం అనుకునేటటువంటి వారు మన సంస్కృతికి చేస్తున్న అపరాధాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఈ భక్తిభావం అనేది పురాణ కాలంలో పెరిగింది వేదాల్లో లేవు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వేదకాలం నుంచి భక్తి గురించి చెప్తాడు ఎంత గొప్పగా చెప్తారంటే తమస్మా కంతవస్తసి అని వేదంలో ఉంది స్వామి నీ వాళ్ళం మేము మా వాడివి నువ్వు అన్నారు ఇది భక్తి లేని వాడు అనగలడా ఏకయేవహి రూపేణ అని వేదం చెప్తోందిట ఏకయేవహి రూపేణ అంటే ఏకభక్తిర్ విశిష్యతే అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే ఏకభక్తిర్ విశిష్యతే దీనినే అనన్యభక్తి అంటారు అనన్యభక్తి అంటే ఇతరములన్నీ విడిచి అదే సర్వస్వం అనుకునేటువంటి భక్తి అనమాట దీన్ని ఏకభక్తి అనన్యభక్తి పరాభక్తి అని చెప్తారు ఈ పరాభక్తి సిద్ధించడం అనేక జన్మల యోగం ఉంటే కానీ రాజు ఈ భక్తితో కొలుచుకుంది ఒక యశోద కృష్ణ పరమాత్మను కొలుచుకున్నట్లుగా కొలుచుకుంది శివుడు అవతరించితే కొలుచుకోవాలంటే ఎవరు కొలుచుకోవాలనుకుంటారో వాడి కోసం అవతరిస్తాడు శివుడు అందులో సందేహం లేదు ఎలా కొలుచుకోవాలనుకుంటే అలా దొరుకుతాడు భావానురూపో దేవః అన్నారు భావానికి అనురూపంగా వస్తాడు ఆ కారణం చేత ఏకభక్తితో కొలుచుకుంటున్న తల్లి సాధక సంస్మరేత్ సదా అని చెప్తోంది స్మృతి ఈ ఏకభక్తి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ సాధక సంస్మరేత్ సదా సాధకుడైన వాడు చేయవలసింది ఏంటంటే సంస్మరేత్ సదా ఎల్లవేళలా సంస్మరణ చేయాలట స్మరణ అంటేనే స్మరించడం అది సంస్మరణ సమ్యక్ స్మరణ సంస్మరణ అంటే సమగ్రంగా స్మరించాలి అంటే ఏకభక్తితో నిరంతర స్మరణ చేత లభించుతుంది సుమ దాన్ని ఆజ్యధారవత్ అంటారు ఆజ్యధారవత్ అంటే ఒక నేతి ధార ఎలా తెగకుండా పడుతుందో అలాగ మన యొక్క భక్తిభావం ఆ శివుని వైపు అవిరళంగా ప్రవహించాలి అది ఏకభక్తి అందుకే తస్య తన్మయతాం యాతి అని చెప్పారు తస్య తన్మయతాం యాతి ఎవరైతే ఆ విధంగా భగవద్భావన చేస్తారో వాళ్ళు తన్మయులైపోతారు ఇప్పుడు బెజ్జమహాదేవికి ఆ పసిపాప బాలశివుడే ప్రపంచం మరో ప్రపంచం లేదు అలాంటి తన్మయ స్థితిలో ఉన్నది ఈ మాటలన్నీ ఎవరివి హరిణి వాక్యముగాన అది ఎలా తప్పు అంటున్నాడు అరుణి వాక్యం అది ఆయనే చెప్పాడు నేను వశ్యుణ్ణి అని కనుక తప్పుతాడా తప్పడు అనుకోవడం ఆలస్యం మనదే కానీ అనుగ్రహించడంలో ఆలస్యం ఉండదు అనుకోవడంలోనే ఆలస్యం మన భావనలో ఆలస్యం కానీ భగవత్ కృపలో ఆలస్యం ఏనాడు ఉండదు అందువల్లనే అనుగ్రహించట భక్తుడి బంగిగా భావించు శివుడు వ్యక్తిగా తద్రూపుడై ఉండుటరుదే భక్తుడు ఎలా భావిస్తే భగవంతుడు అలా ఉండడం అరుదు కాదు ఎందుకంటే ఆయన పేరే అఘటన ఘటనా సమర్థుడు దేన్నైనా చేయగలడు ఆయన ఏ రూపము లేనివాడు ఏ రూపమైనా ఎత్తగలట అందుకే ఏ రూపం లేకుండా ఉన్నాడు ఆయన విశేషమని నువ్వు ఎలా పిలిస్తే అలాగ నేను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్తున్నాడు ఈ విధంగా కాలం గడిచిపోయింది ఈమె భక్తి పండసాగింది భక్తి పండితే ముక్తి అవుతుంది కదా అసలు ఆ ముక్తి గురించి భక్తుడు ఆలోచించడు భక్తే ముక్తి అనుకుంటాడు శివుడి వల్ల ఇలా చేయడం వల్ల నాకు ముక్తి వస్తుంది అని అనుకోలే ఆ శివుణ్ణి అలా ప్రేమగా చూడడమే ఆమెకు ముక్తి మరొకటి అక్కర్లేదు కానీ ఆమెకు అక్కర్లేదు కానీ ఆమెకు ఏమి ఇవ్వాలో శివుడికి తెలుసు అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఉదయాన్నే స్నానానికి లేపేటప్పటికల్లా దండిరోగంబైన తరుచంటి క్రియను స్నానానికి లేపి ముందుగా చనుబాలు ఇద్దామని ప్రయత్నించేటప్పటికల్లా ఆయన నోరు తెరవలేదుట అయ్యో అనుకుని అక్కడున్న ఇంట్లో మిగిలిన పాలు తెచ్చిపోసిన నోరు తెరవలేదు ఒళ్ళు ముట్టుకు చూస్తే వేడెక్కిపోయింది అంటే వ్యాధి వచ్చిందనమాట అయ్యో నా చిన్న స్వామికి అనారోగ్యం చేసింది, ఒళ్ళు వేడి చేసింది, ఒళ్ళు కాలిపోతుంది, ఏం చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేసిందో పాపం. అందులో వైద్యాలు అనేటువంటివి కాస్త పెద్దవారికి ఇంట్లో వైద్యంతో చికిత్స చేసేవచ్చు, అలాగా మన పాకశాలనే వైద్యశాలగా మార్చిన తల్లులు ఉన్న దేశం మనకు. ఇప్పుడైతే పాపం కాస్త ఒళ్ళు వెచ్చగిల్లినా వెళ్ళి డాక్టర్ల దగ్గర బాధలు పడవలసిందే, వాళ్ళకి సర్వసమర్పణం చేసుకోవాల్సిందే. ఎందుకంటే గృహాన్ని కూడా వైద్యంగా మార్చిన అపూర్వ సంస్కృతి నుంచి మనం దూరం అయిపోయాం క్రమంగా. దీనివల్ల వచ్చిన ప్రారంభం అది. ఈ తల్లి ఏమిటంటే ఎన్ని రకాల వైద్యాలు చేసిందోట, అనేక రకముల వైద్యాలు చేసింది, అయినా కళ్ళు తెరవట్లేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. అయ్యో ఇంత బాధపడుతూ ఆమె వెంటనే తట్టి లేపుతుందిట, నా ఎన్న నాకున్న నా పట్టి, నా చిన్నివడుగా నా కుర్రా, చన్నెలరా కుడవవైతి, నీ చెమటయు చూచి నెత్తురు నవ్వుదును. ఎంత చక్కగా చెప్పింది ఆయనకి ఆ బాధకి ఒళ్ళు చెమటలు పడుతున్నాయట, నీ చెమట చూస్తూ ఉంటే నాకు నెత్తురు వచ్చేస్తాం శరీరంలోంచి అన్నది. అంత వేదన. తత్సుఖ సుఖిత్వం అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు. భక్తి అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడి సుఖంలో సుఖం పొందుతట, అది విశేషం. తన సుఖంలో తాను సుఖం పొందడం కాదు. అందుకే గోపికలు అనుకుంటారు కృష్ణ పరమాత్మ అక్కడ బృందావనంలో ఉదయాన్నే గోవులను కాచడానికి వెళితే ఇక్కడ గోపికలకి పాపం పని చేయడానికి బుద్ధి పుట్టదట. ఎందుకంటే అక్కడ తృణశిలాంకురై సీదతీతి న కలయతాం మన కాంత అని స్వామి, ఆ వచ్చేటప్పుడు అడవిలో ఆ ముళ్ళు రాళ్ళు గుచ్చుకుని పాదాలు నొచ్చుకుంటాయేమోనని వేదనతో ఉన్నామయ్యా అన్నట్ట. అంతేగాని ఆయన వల్ల ఏదో కావాలని కాదు. తత్సుఖ సుఖిత్వం, వాళ్ళ సుఖంలో సుఖం పొందడమే భక్తి, అదే ప్రేమ. ఈ ప్రేమ అనే లక్షణం మన ప్రపంచంలో అందరి మీద చూపిస్తున్నాం, అందరి మీద చూపిస్తాం. అయ్యో భగవంతుడిని ప్రేమించడం కష్టం అంటే అది ఎలాగా అని అడగక్కర్లే. ఎందుకంటే ప్రేమించడం అనేది కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం కాదు, మనందరికీ ఉన్నదే అది. అయితే ఎవరిని ప్రేమించాలో వాళ్ళని మానేస్తున్నాం. దాని గురించి అన్నమయ్య చెప్తాడు, వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అని. ఊరకనే సముద్రం మీద కురిసిన వానలకి ఎంత ఫలితమో ఈ మానవుల మీద ప్రసరింపజేసే మమతలకి అంతే ఫలితం చెప్పాడు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. అదే అంటాడు ప్రహ్లాదుడు కూడా, యా భక్తి యా ప్రీతి అవివేకానా విషయేశ్వరపాయిని. అవివేకులకి మామూలు తుచ్చమైన విషయముల మీద ఎంత వల్లమాలిన పిచ్చి ప్రేమ ఉంటుందో, వివేకులకి అలాంటి ప్రేమే భగవంతుడి మీద ఉంటుంది అన్నాడు. ఇటు మోహం అటు తిప్పడమే భక్తి అంటే మరేమీ కాదు, కానీ అటు తిప్పడానికే తలప్రాణం తొక్కొస్తుంది, నానాయాతంలో వస్తుంది. అటు తిప్పడమే చాలా కష్టం, కానీ పూర్వపుణ్య విశేషం చేత తన సర్వ ప్రీతిని కూడా శివార్పణం చేసిన ఈ తల్లి తెగ వేదన పడిపోతూ ఏడుస్తుందిట, ఏం చేయాలి స్వామి, ఇన్ని వైద్యాలు చేశాను ఏదీ జరగట్లేదే, ఏ ఎడ వంచింప రేయును పగలు చేయి దిగండిట్టి శితగుండుగలడే. ఇక ఎత్తుకుందిట, ఎత్తుకుంటే దించుతే ఏడుస్తున్నట్ట, వదలట్లేదు గట్టిగా పట్టుకున్నట్ట. దించిపోని పడుకోబెట్టేదైనా ప్రయత్నం చేద్దాం ఆరోగ్యం కోసం అంటే దిగట్లే. అంటే బాగా అనారోగ్యం చేస్తే పిల్లలు ఆ చంక దిగరంటారే, ఎత్తుకుంటే దిగట్లేదు, ఆయన దిగట్లేదు గట్టిగా పట్టుకున్నాడు. మనం గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించిన దొరకని వాడు తాను గట్టిగా పట్టు కూర్చున్నాడు చూసారా, అంత దయామయుడు ఆ స్వామి, అంత గట్టిగా పట్టు కూర్చున్నట్ట. ఆ ఏడుస్తున్నాడు దించుతూ ఉంటే. ఇలా వేదన పడిపోతూ ఉంటే ఆమె ఇంకా, స్వామి ఎట్టేన మాయుంచినట్టులయుండి పెట్టినంత గుడిచి అట్టుండితేని ఎప్పాట నేను బొందునే తెవులు నొప్పి. అసలు నాకు ఒక అనుమానం, ఇలా నిన్ను ఆడిస్తూ ఉంటే నువ్వు అల్లరిగా ఎటుపోయి ఏం తినొచ్చావు, ఏదో నేను చూస్తున్నాను కదా అలాగే ఉండొచ్చు కదా, ఎక్కడికో పోయి ఏం తెచ్చుకున్నావో ఏమిటో. అయినా నీకు అనారోగ్యం రావడం ఏంటయ్యా, నిప్పున చెదలంటూనే నీక నీవు చేసుకొనగా తెవులు సిద్ధించుగాక. నీకు నువ్వు తెచ్చుకుంటేనే నీకు రోగం వస్తుంది, కానీ దేనివల్ల నీకు రాదయ్యా అనేసి ఆఖరికి. ఎక్కడికి పోయి ఏం తెచ్చుకున్నావో అని తల్లి అంటుంది, కానీ నిజానికి ఆయనకి ఆయన తెచ్చుకోవాల్సింది తప్ప అన్నీ అంటదానికి, అది విశేషం. నిప్పున చెదలంటూనే అంటున్నాడు ఇక్కడ. నిప్పుకి చెదలు పడతాయా, నీకు రోగం వస్తుందా. సర్వవ్యాధి భంజనుడైన వైద్యనాథుడు వ్యాధి వచ్చినట్టు నటిస్తున్నాడు, అది ఆయన యొక్క అభినయం, ఆయన యొక్క లీల. ఇదే శివలీలామృతం అంటే. ఏమీ లేనివాడు అన్ని వచ్చినట్టుగా అభినయిస్తున్నాడు. ఆఖరికి చివరికి ఇంకా నేను చూడలేకపోతున్నానయ్యా, చాలా చూడంగని సంకటం బింక బాలుండ నీ మీద ప్రాణములు విడుతూ, ఇంకా నేనేమీ చేయలేను, ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను అని శిరస్సును బాదుకుని మరణించుదామనుకున్నదిట. అప్పుడు తన తల్లికప్పుడు ప్రత్యక్షమయ్యి నిలిచే తన తల్లికి కనబడ్డాట, తన తల్లికి కనబడ్డాడు శివుడు అన్నాడు. నిజానికి తల్లి అంటే భావించిన ప్రతివారికి బిడ్డే పరమాత్మ. అందుకే ఎత్తువారి చేతి బిడ్డ అని ఒక సామెత ఉంది మనకి. ఎత్తువారి చేతి బిడ్డ అంటే ఎవరు ఎత్తుకుంటే వారు బిడ్డ అయిపోయే లక్షణం ఉన్న వాళ్ళకి ఎత్తువారి చేతి బిడ్డ అంటాం మనం. సామెతల్లో చాలా గొప్ప జ్ఞానం ఉంది మనకి. కొందరు పిల్లలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కొందరు ఏ కొత్తవాడు ఎత్తుకుంటే వాళ్ళ బిడ్డడేమో అనిపిస్తాడు, ఆ విధంగా వాళ్ళతో కలిసిపోతాడు. పరమాత్మ అటువంటి వాడట. ఈ విషయం అన్నమాచార్య చెప్తాడు, పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుటనున్నాడిదే పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తిముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అంటాడు అన్నమయ్య. పట్టిన వారి చేతి బిడ్డ, ఎవడు పట్టుకుంటే వాడు బిడ్డ, ఆయన పట్టుకోవడం మనదాలస్యం అంతే. కనుక తన తల్లికి కనబడ్డాడన్నాడు. తన తల్లికి అంటే అప్పుడు ఆయన అనుకున్నాడు ఈమె నా అమ్మ అని. మనం అనుకుంటే ఆయన అనుకుంటాడు, అది విశేషం. కనబడ్డాడు, కనబడి వెంటనే చాలా ఆనందంగా ఉంది నాకు నీ ప్రేమను చూస్తుంటే, అడుగుమిచ్చదు నీకు అభిమతం బనుచు, నీకేది కావాలంటే అది ఇస్తాను అడుగు అంటే అంటోంది ఆ తల్లి. కొడుక నాకొక కోర్కి కొరతయు కలదే, ఎంత బాగా చెప్పింది చూడండి. మహేశ్వర మహాదేవ సదాశివ అనలే, కొడుక అన్నది అంతే. కొడుక నాకొక కోర్కయు కొరతయు కలదే, అంత గొప్ప విశేషం చూడండి. నాకు కోరిక ఉందా? కోరిక లేవు లేవు అంటే పోనీ కొరత ఉందా? అది లేదు. నాకు కోరిక లేదు కొరత లేదు అన్నదండి, ఎంత గొప్ప తల్లి చూడండి ఆ తల్లి. నాకు లోటు అనేదే లేదు. పూర్ణురాలు. పరమాత్మ ఎంత పూర్ణుడో భక్తుడు అంత పూర్ణుడు. గుండె నిండా శివుణ్ణి నింపుకున్న వాడికి ఎప్పుడు లోటు ఉండదు, వెలితి ఉండదు. వాడు నిండుకుండ, వాడి మనస్సు నిండుకుండ, వాడు పూర్ణుడు, వాడు పరిపూర్ణుడు. అందుకే నాకు కోర్కయు కొరతయు కలదే కొడుక అని సంబోధించిందిట. అంతేకాదు, నా కోరిక అంటూ నువ్వు అడిగేవి కనుక ఒక్కడే చెప్తున్నాను, నీవు నిరోగివై నిచ్చుండవై సుఖావాప్తి నుండు నాకు అంతియే చాలు. నాకు ఒకటే కోరిక, నువ్వు హాయిగా ఉండవయ్యా చాలు అని. ఆ హాయిగా ఆయన ఉండాలి అనేటువంటిది ఉండేది గొప్ప విషయం. అదే మనకు అంటాం, జయ జయ సదాశివ జయమస్తు మంగళమస్తు అంటే నీకు జయముగ్గాక నీకు మంగళముగ్గాక అని. ఆయన మంగళం అంటే ఆయనే విశ్వరూపుడు కనుక విశ్వానికి మంగళం, అది చమత్కారం. ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి. అందుకే విష్ణుచిత్తుడు గోదాదేవిని కన్నటువంటి ఆ తండ్రి అంటాడు, పల్లాండు పల్లాండు అని. ఆయనకు మంగళం, ఆయనకు మంగళహారతులు, ఆయనకి దిష్టి తీస్తాడు ఆయన. కృష్ణ పరమాత్మానికి సాక్షాత్కరిస్తాడు ఆకాశంలో. సాక్షాత్కరించిన వెంటనే ఆగలేక, అయ్యో ఇంత అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని ఊళ్ళు వాళ్ళంతా చూస్తే నీకు దిష్టి తగులుతుందేమో స్వామికి దిష్టి తీస్తానంటాడు ఆయన. స్వామికి దిష్టి తీస్తాడ, తీయించుకున్నాడు ఆయన. ప్రేమ, ప్రేమతో అన్నీ జరుగుతాయి. ఇదేమిటండి, శివుడి గురించి చెప్తూ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతున్నారని. శివుడైనా విష్ణు అయినా తత్వం ఒక్కటే, ప్రేమ ఒక్కటే, భక్తి ఒక్కటే, ముక్తి ఒక్కటే. భేదం చూపించేవాడికి భక్తి లేదనే అర్థం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఒక్కటే, ఎవరైనా భక్తుల హృదయ ఘోష ఒక్కటే, ఆర్తి ఒక్కటే. మన ఏ దైవాన్ని మన ఇష్టంగా ఆరాధించినా ఆర్తితో ఆరాధించాలి. అదే సమయంలో అవతలి వాడు తన అభీష్ట దైవాన్ని అలాగే ఆరాధిస్తున్నాడని గౌరవించాలి. అంతే తప్ప శివకేశవుల మధ్య పొరపాటును కూడా నింద చేయరాదు, గుర్తుపెట్టుకోండి. సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న వేదనాపూర్వకమైన విషయం ఇది. ఎక్కడికొచ్చినా చెప్పక తప్పడం లేదు. పోనీ ఎక్కడ చెప్పాం కనుక వదిలేద్దాం మరో సభలో అనుకుంటే, అక్కడికి వచ్చేటప్పుడు కూడా అది చెప్పు అని పరమాత్మ ఏదోలా చెప్తున్నాడు. ఎందుకంటే నిన్ననే ఒక బాధాకరమైన విషయం విన్నాను ఇక్కడ. అదేమిటి అంటే, ఇక్కడ శివలీలామృతం జరుగుతోంది అని ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయంలో పాంప్లెట్స్ ఇచ్చితే మేము ఇక్కడ పెట్టము, ఎందుకంటే శివుడికి సంబంధించిన విషయాలు ఏవి ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట. వీళ్ళు వెళ్ళి అడిగింది ఒక మసీదునో చర్చినో కాదండి, హిందువుల గుడిలోనే అడిగారు. వాళ్ళు పెట్టమన్నారు. అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇటువంటి వాళ్ళని క్షమించవచ్చా? దీనికి ఏం చేయాలి? మన దైవాల మధ్య మనం భేదం కల్పిస్తుంటే ఇంక చెప్పేదేమిందండి. అందుకే శివతత్వంలో మాధుర్యంలో చెప్తూనే విష్ణువుని స్పర్శించడం, విష్ణు మాధుర్యంలో చెప్తూనే శివత్వాన్ని స్పర్శించడం, ఏకత్వాన్ని గుర్తుపెట్టుకుంటేనే అభీష్టాన్ని ఆరాధించడం, అది అచ్చమైన భారతీయ సంప్రదాయం. అది కానిదంతా నాస్తికం, అవైదికం, అభారతీయం. దీనిని ప్రతివారు ఖండించాలి, అందుకు ఉద్యమించాలి. లేకపోతే ఇంకా ఇవి బీజాలుగా కాదు, ఇప్పుడు వృక్షాలుగా మారుతున్నాయి. ఇంకా విషవృక్షాలైపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవైపు ప్రపంచమంతా విస్తరించి తాత్విక చింతన వైపు ఎదుగుతున్న ఈ దశలో, అంత విస్తృతిలో తత్వాన్ని ఏనాడో ప్రతిపాదించినటువంటి మన మహాసంస్కృతిలో కుంచింపజేసి ఎదగడం పోయి ఇంకా ఇంకా కురచ బుద్ధులుతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు మనకు ఎక్కువైపోతున్నారు. అందుకు ఈ సమయంలో ఇంత మాధుర్యంలో మునిగిపోతున్నప్పుడు కూడా కొంచెం సామాజిక స్పృహ మనకు అవసరం కనుక దీని గురించి చర్చించుకోవడం అది విషయాంతరం. అస్తు, ఇటు వస్తే నాకు కావలసిందంతా నువ్వు సుఖంగా ఉండడమేనయ్యా, శివునికి శివమగుగాక అంటోంది, శుభస్వరూపుడైన శివునికి శుభం కలుగ్గాక అని. నీవు నిరోగివై నిత్యుండవై సుఖావాప్తి నుండు నాకంతియ చాలు. ఏం చేయమంటో, నాకు మోహమయ్యా. ఎవరి మీద? నీ మీద. కన్నమోహం, నిన్ను కన్నదానని నేను అన్నది. కన్నదానని అంటే చూసిన దానిని అర్థం. హాయిగా నిన్ను చూస్తూ గడుపుతున్న దాన్ని గనక నువ్వు క్షేమంగా ఉండు, అంతకుమించి నాకు ఎక్కడా కోరిక లేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నది. అటుగాన నిన్ను కన్నులార చూచుచును ఇట ఉండిటయ్య నాకు నిప్సితం వనినా. నువ్వు ఆనందంగా హాయిగా ఉండడాన్ని నేను కళ్ళారా చూస్తూ ఉండడమే నాకు కావాలి, ఇంకేమీ అక్కర్లేదు అంటే మందస్మిత ముఖారవిందుడై చిరునవ్వు నవ్వుకున్నట్ట. తన లీల అంతా కూడా ప్రకటించేది ఆ ఒక్క నవ్వులోనే స్వామి. ఆ చిరునవ్వుతో ప్రకటించి ముల్లోకములకెల్ల ముత్తవ్వ నాకు, నువ్వు ముల్లోకాలకే పెద్ద తల్లిలాగున్నావు. తల్లివిగాన నా తల్లి నీ ఎట్టి తల్లివి కలుగంగా తనకు రోగంబులెల్లడ పొందంగా నెట్లుండవచ్చు. నువ్వు తల్లివిగాన నా తల్లి నీ ఎట్టి తల్లివి కలుగంగా నాకు ఎప్పుడు కష్టం రాదు, ఏ రోగము రాదు. ఎందుకో తెలుసా? అంత మహిమ నాకుంది అనలేదు శివుడు. నీలాంటి తల్లి ఉంటే నాకేం రోగం వస్తుందని అడే. ఈయన ఇంత ప్రేమ చూపిస్తే ఆయన ఇంకా అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత విశేషం చూడండి. నీలాంటి తల్లి కలుగంగా రోగంబులు ఎల్లడ పొందంగా ఎట్లుండవచ్చు, రోగాలు ఎందుకు వస్తాయి అనుచు నిత్యత్వము ఆ అమ్మకున సగే. వెంటనే నిత్య శాశ్వతమై కైవల్యమైనటువంటి పదాన్ని ఇచ్చాడు ఆయన. అంటే యోగులందరూ ఏ మహాసిద్ధి కోసం ఆపత్తి పడతారో ముగ్ధ భక్తి ఆ తల్లికి ప్రసాదించాడు. అనుపమ పరమ పరానందమూర్తి ఆయన ఎవరు? అనుపమ పరమ పరానందమూర్తి. అనుపమ సాటి లేనటువంటి పరమమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి శివుడు, సుందర స్వరూపుడు, ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఈ విధంగా అనుగ్రహించాడు. అమ్మయ్య శివు కొనియాడుట చేసి అమ్మవ్వ అనునామం అయ్య వెండియును. ఆ బెజ్జ మహాదేవికి అప్పటి నుంచి అమ్మవ్వ అని పేరు మిగిలిపోయిందిట, అమ్మలకు అమ్మగా మిగిలిపోయింది. అలాగా అందరూ త్వమేవ మాతా చ పితాత్వమేవ అని స్వామిని అంటే నువ్వే నాకు తల్లివి అంటే కాదు, నేనే నీకు తల్లిని అని ముక్తి పొందిపోయింది ఆ తల్లి. అలాంటి ఆ శివుని తల్లి యొక్క పాదాలకి నిత్యం నమస్కరించుకోవాలి మనం. అలా అమ్మని నమస్కరించి ఈ భక్తుల గాథల్లో భగవంతుడు ఎలా మెరిసిపోతున్నాడో చూశారు కదా. అంత పరమ వాత్సల్యమూర్తి పరమేశ్వరుడు, పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. ఆ కారుణ్యాన్ని పొందడానికి చేయవలసిన సాధనలు, శుద్ధత ఎంత అవసరమో మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను అనుకుంటున్నది కేవలం కాలక్షేపం కోసం మనం ఇక్కడ కూర్చోలేదు, సాధన కోసం కూర్చున్నాం. సాధనగా పరిణమించాలి, ప్రతి శ్రవణము సాధనగా పరిణమించాలి. శ్రవణం శ్రవణంతోనే ఆగిపోకూడదు, కనుక సాధనకు అవసరమైనవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి. సర్వసమర్పణ భావన అనేటువంటిది తెచ్చుకోవాలి. దానికి అవసరమైనటువంటి స్ఫూర్తి ఈ భక్తుల జీవితాల నుంచి మనకు లభిస్తుంది. కనుక ప్రతి భక్తుని చరిత్ర ఒక శివలీల. శివుడు ఏమీ కానివాడు, అన్నీ అయినట్లు చేయడమే లీల అంటే అని నిన్న అర్థం చెప్పుకున్నాం. ఈ విధంగా ఇన్ని విధాలుగా భక్తుల్ని అనుగ్రహించడమే ఆయన లీల. అదే అమృతం. ఎంత మాధుర్యం ఉంది, అదే అమృతం. అమృతం అంటే మృత్యువు లేని స్థితి. శివలీల వల్ల మనకు దొరికేది అమృతత్వము. అమృతత్వాన్ని ఇచ్చేదే ఆ లీల అన్నమాట. కనుక శివలీలయే అమృతము. అలాంటి ఆ లీలామయుడైనటువంటి శివుని యొక్క కరుణని చెప్పే ఒక దివ్య గాథ మనకి శివపురాణం అందజేస్తుంది. దీనిలోకి పరిశీలిస్తే అనేకం గమనించాలి మనం. ఇక్కడ శివం అనగానే శుభం కదా. శుభం కావాలనుకున్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి, ఎటువంటి ప్రవర్తనా సరళి ఉండాలి, జీవితాన్ని ఎలా పరిశీలించాలి, ఇన్ని విశేషాలు ఈ కథల్లోంచి మనం తీసుకోవాలి. మనం మన గ్రంథాలను ఎలా అధ్యయనం చేయాలో తెలియకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా అధ్యయనం చేయాలనేది గమనించాలి. అలా గమనించితే అపూర్వమైన సందేశాలు అన్ని వయస్సుల వారికి, అన్ని కాలాల వారికి లభిస్తాయి. ఇది గమనించవలసినటువంటి విషయం. ఒకసారి
దక్షిణస్యాం దిశి శ్రేష్టో గిరిర్ దేవేతి సంజ్ఞకః సుధర్మా చ ద్విజ శ్రేష్టో దేవత పూజకః. దక్షిణ దేశంలో దేవగిరి అని ఒక పర్వతం ఉండేదిట. నిన్న బ్రహ్మగిరి గురించి చెప్పుకున్నాం. ఇది దేవగిరి అనేటువంటి ఒక పర్వత ప్రాంతం. అక్కడ వస్తూ ఉండేవాడు, ఆయన పేరు సుధర్ముడు అని. ఆయన నిత్యము ధర్మమయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ధర్మమయమైన జీవితం. శ్రద్ధ అంటే ధర్మాచరణ శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఉన్నట్టు అతను. దేవతా అతిథి పూజక, ముందు ఆయన గురించి ఏం చెప్పారంటే దేవతాధిక పూజిత, దేవతలకి అతిథులకి పూజిస్తూ ఉంటాడు అతను. అంతేకాదు వేదమార్గపరో, వేదమార్గపరాయణుడు. ద్విజుడు గనక తనకు విధింపబడ్డట్టుగా నిత్యం అగ్నిసేవా పరాయణ, నిత్యము అగ్నిసేవ చేసుకుంటూ ఉన్నాడు. శిష్యానాం పాఠకశ్చైవ, ఆయన పండితుడు గనక నిరంతరము శిష్యులకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఆయన వేదాధ్యయనం చేయించుతూ అధ్యాపకుడుగా వారికి విద్య నేర్పుతున్నాడు. వేదశాస్త్ర విచక్షణ, వేదశాస్త్రాదుల యొక్క విచక్షణ తెలిసి ఆ నీతులకు అనుగుణంగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాత్ముడు. అంతేకాదు ధనవాంశ, గొప్ప ధనికుడు కూడా గృహస్థు. అయితే కేవలం ధనికుడు అంటే చాలదు, పరో దాత. దాత కూడా ధనమున్న చోట దాతృత్వం ఉండాలి, ఉంటే దానికి శోభ. కనుక ఆ ధనాన్ని దాతృత్వం చేస్తూ సౌజన్య గుణభాజన, సౌజన్య గుణములన్నీ కలిగినటువంటి వాడు. సాధారణంగా మనం ఈ కథల్లోకి వెళ్ళేటప్పుడు ఒక మహాత్ముడు గురించి వర్ణిస్తాడు అక్కడ మహర్షి. మనం ఏం చేస్తామంటే కథా దృష్టితో ఇదంతా వర్ణన అని పక్కకు తోసేస్తాం. ఒకడున్నాడని చెప్పండి చాలు మాకంట. ఒకడున్నాడంటే ఎవడు వాడు? ఆ ఒక్కడికి శివుడు అనుగ్రహించాడు, అయిపోయింది చాలు మాకంట. కానీ వాడు ఇలాంటి వాడు గనక శివుడు అనుగ్రహించాడని చెప్పడానికే మహర్షి ఇన్ని ఉపమానాలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని విశేషణాలు పెడతాడు. అది మనం గమనించాలి ఇక్కడ. అదే ఒక కథని యోగంగా వినడం అంటే, యోగంగా వినడం అంటే అతడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. ఇవన్నీ విడిచిపెట్టేసి కేవలం భజనలు చేసుకుంటున్నాం భక్తులు అంటే భగవంతుడు సంతోషించడు. ఇతడు ఇంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వీటన్నిటితో పాటు ఏం చేస్తున్నాడంటే శివకర్మరతో నిత్యం శైవ శైవ జనప్రియ, నిత్యం శివకర్మ చేస్తూ ఉంటాడట. శివకర్మ అంటే శివునికి ప్రీతికరమైనటువంటి కర్మలు, అంటే శివారాధన, ఇంకా శివచింతన, శివనామస్మరణ, శివపూజ ఇవి చేస్తూ శివభక్తులకి ఎల్లవేళలా ఆరాధన చేస్తూ ఉంటాడట. ఎందుకంటే భగవానుడికి శరీరం ఏదయ్యా అంటే భక్తుల శరీరమే భగవానుడి శరీరం అన్నారు. అకాయో భక్తకాయ స్యాత్, ఏ శరీరము లేని పరమేశ్వరుడు భక్తుల శరీరాల్లో ఉంటాడట. కనుక భక్తుణ్ణి పూజించడం భగవాను పూజించడమే. కనుక శివభక్తులు కనబడితే చాలు ఆరాధన చేసేవాడు. అలాంటి మహాత్మునికి సుదేహ అనేటువంటి భార్య ఉన్నది. ఈయన పేరు సుధర్ముడు, ఆవిడ పేరు సుదేహ. ఎంత గొప్ప విశేషం చూడండి. ధర్మ దేహ ఈ రెండిటికి దాంపత్యం. అంటే నిజానికి పేర్లు వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెద్దవాళ్ళు పెట్టిన పేర్లే అయినా ఒక్కొక్కసారి అద్భుతంగా కుదురుతూ ఉంటాయి పేర్లు. సుదేహ సుధర్మ, ధర్మానికి దేహానికి బాంధవ్యం ఉండాలి. అంతేగాని దేహం మానాన దేహం, ధర్మం మానాన ధర్మం ఉండకూడదు. అంటే ఈ దేహంతో ధర్మం చేయాలి, ఆ ధర్మం దేహం భార్యాభర్తల్లా ఉండాలి అని చెప్పడం అన్నమాట. అలా కలిసిపోయి ఉండాలి అని చెప్పడం. ఆవిడ పేరు సుదేహ. ఈ సుదేహ ఆవిడకి తెలిసింది పెద్ద జ్ఞానాలు అవేవి తెలియదు, కానీ మామూలు గృహిణి ఆ తల్లి అంతే. గృహిణిగా తన కర్తవ్యం తాను చేస్తూ ఉన్నటువంటిది. ఈయనలాగా గొప్ప భక్తి జ్ఞానము ఇత్యాదులు లేవు, సామాన్య గృహిణి, మామూలు ఆలోచనలు, మామూలు సంకల్పాలు, మామూలు కోరికలు వీటితో ఉన్నది. అలాగని గయ్యాళిగా ప్రవర్తించడం లేదు, ఇంటికి అనుగుణంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది ఈ సుదేహ. ఇలా ఉండగా వీరికి వయస్సు చాలా మించిపోయింది, కానీ సంతానం లేదుట. ఈ సంతానం లేనప్పుడు ఆమె చాలా దుఃఖపడుతుంది. ఈ దుఃఖం చూసి ఆయన ఓదార్చాట, ఆయనకి ఏది దుఃఖం లేదు. చాలా విశేషం ఇది. ఏమిటండి మీరు అసలు దుఃఖపడట్లేదు అంటే మీకు వీటి మీద ఏమీ అవసరం లేదా అని అంటే, ఉన్నది గమనించకుండా లేకున్న దానికోసం ఏడవడం అవివేకం. ఇది బాగా గమనించాలి. సృష్టిలో మన అజ్ఞానం అంతా ఇది ఇంట్లోనే ఉంటుంది. ఉన్న సుఖముల చూడకనే లేకున్న వాటికై ఉరకలు వేతుము, ఒకటా రెండా కోరికలు, తెగనివి తగనివి తెప్పలు కుప్పలు, ఆయుగుండు నందాక తప్పని ఆయాసములి ఆరడి బ్రతుకులు. అలాంటివి
ఉన్నవి చూడడం, లేకున్న వాటికే ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నది పోతుందేమో అని భయం, లేనిది రాదేమోనని భయం, వీటితోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఏమిటండి ఈ వైరాగ్యాలన్నీ ఇప్పుడు ఎందుకు మనకి? హాయిగా జీవితం అవనేయండి, తర్వాత చూసుకుందాం. వైరాగ్యం అంటే ఏమిటో కాదు, కామన్ సెన్స్, స్పష్టంగా ఆలోచించడం, వివేకంగా ఆలోచించడం, అదే వివేకంతో కూడిన ఆలోచనకే వైరాగ్యం అని పేరు. సత్యాన్ని సత్యంగా దర్శించడమే వైరాగ్యం. కానీ ఈ సత్యాన్ని చూపిస్తే ఆ సత్యాన్ని చూసి తట్టుకోలేక మనం ఏమంటామంటే ఆ ఒట్టి వేదాంతం తీసేయండి అంటాం. తప్పించుకుంటున్నాం, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ట్రూత్ అనమాట. సత్యం నుంచి తప్పించుకుంటున్నాం, ఇది పలాయనవాదం. అది విశేషం, సత్యాన్ని సత్యంగా చూడాలి. ప్రజ అంటే సంతానం అనేటువంటిది ధర్మం కావాలి గృహస్థుకి. కానీ సంతానం లేదే అనే వేదన మాత్రం అక్కర్లేదు. ప్రయత్నం, కృషి, ఒక విధమైన తపస్సు, ధర్మం కోసం సంపద కావాలి, దానికోసం చెయ్యాలి. కానీ అది లేదే అని వేదన పడి ఆత్మని మాత్రం చంపుకోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మఘనత అంటే సత్య జ్ఞానం కోసం చేయవలసిన ప్రయత్నం మాత్రం ఆగకూడదు. అందువల్లనే తేన దుఃఖం కృతన్నైవ వస్తు జ్ఞాన పరేణహి. అతనికి దుఃఖం లేదుట, ఎందుకంటే వస్తు జ్ఞానం బాగా తెలుసు అతనికి, ఏది సత్యమో ఏది అసత్యమో. దీన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది నిత్యమో ఏది అనిత్యము అనే వివేకం ఉండాలయ్యా. ఆ వివేకం లేనప్పుడు దుఃఖం ఉంటుంది. ఇది బాగా గమనించాలి. అది ఆత్మనస్తారకశ్చాత్మాయాత్మన పావనశ్చ సహా. ఇంకా గొప్ప విషయం చెప్పాడు, తరింప చేయబడడానికి పుత్రులు కావాలా అంటే కాదుట, మనల్ని మనమే తరింపు చేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అది విశేషం చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మన్యేవ రిపురాత్మనః. ఆత్మకి ఆత్మే శత్రువు, ఆత్మకి ఆత్మే మిత్రుడు అన్నాడు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. కనుక శత్రువులు ఎక్కడో లేరు, మిత్రులు ఎక్కడో లేరు. నువ్వు నిన్ను ఎలా మలుచుకుంటున్నావు అనేది గమనించు. అదే జీవితం అంటే. నీలోకి ప్రవేశింపజేసుకున్న భావాలు, ఆలోచనలు, అదే నువ్వు. దాని ప్రకారం నీ జీవితం ఉంటుంది. కొరత అనేది నీ హృదయానికి సంబంధించిన విషయం కానీ బాహ్యానికి సంబంధించిన విషయం కాదు. అదే కొరత అయితే అది లేని వాళ్ళు ఎందరు ఆనందంగా ఉన్నారు. ఒక వస్తువు లేదని మనం వేదన పడుతుంటాం. ఆ వస్తువు లేకపోవడమే వేదన అయితే ఆ వస్తువు లేని ఎందరు ఆనందంగా ఉన్నారు గమనించాలి మనం. కనుక కొరత, దుఃఖం అనేది లోపల విషయాలు కానీ బయట విషయాలు కావు. అందువల్లనే ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఆత్మనస్తారకశ్చాత్మాయాత్మన పావనశ్చ సహా. తనని తానే తరింపజేసుకోవాలి, తనని తానే పావనం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇచ్చేవ మానసంధృత్వ దుఃఖం నకృతవాంస్తదా. ఇది అతడి మనస్సులో ఉంది గనక దుఃఖపడలేదు అన్నాడు. అంటే వివేకం అనేది వృద్ధాప్యంలో తెచ్చుకోవలసిన విషయం కాదు. అప్పుడు కేవలం పశ్చాత్తాపం తప్ప ఇంకేం ఉండదు. వివేకం అనేది నిత్య జీవితానికి అవసరమైనటువంటి వస్తువు. ప్రతిదానికి వివేకం అవసరం. మీరు ఈ వివేకాన్ని అప్లై చేసి చూడండి, క్రోధాలు పోతాయి, మోహాలు పోతాయి, తపనలు పోతాయి, శాంతి ఉంటుంది అప్పుడు. అలాగని వివేకం కర్తవ్యాన్ని విస్మరింపజేయని విధం. బాధ్యతను చేస్తాడు కానీ మోహం బంధం వదిలేస్తాడు. దానివల్ల వాడు సుఖంగా ఉంటాడు, 10 మందిని సుఖంగా ఉంచుతాడు. వివేకానికి ఉన్న శక్తి అది. కనుక వివేకం అనేది బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి. అంతేగాని కేవలం వృద్ధులకే కాదు, బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి. వివేకం అనేది బుద్ధికి సంబంధించిన కనీస లక్షణం అనమాట. ఆ వివేకం చాలా అవసరం. అందువల్ల ఆమెకి చెప్పేట, అసలు దుఃఖపడ్డం వృధాసుమా అని చెప్తున్నాడు. కా మాత క పితాపుత్ర కో బంధుశ్చ ప్రియశ్చ కహ. కాతే మాత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని అన్నారు శంకరాచార్యులు వారు. అదే అంటున్నాడు ఇక్కడ. కా మాత కప్పితాపుత్ర. సరే, నువ్వు ఒక తల్లికి బిడ్డవు, నేను ఒక తల్లికి బిడ్డను. ఆ తల్లికి బిడ్డగా పుట్టాలని నేను అనుకుని పుట్టేనా? అలాగే ఫలానా అప్పుడు ఫలానా వేళ ఫలానా చోట పోవాలని నేను అనుకుని పోతానా? ఈ పుట్టడం పోవడం వెనక ఏదో తెలియనిది ఒకటి ఉంది కదా. ప్రతివాడు ఇలా పుట్టాలి అనుకుని పుట్టలేదే, ఈ దేహం ఇలా ఉండాలి అనుకుని తెచ్చుకోలేదే. అలా తెచ్చుకునే ఇలా స్వేచ్ఛేమనుకుంటే ఏ దేహాలు కోరుకునేవారము, ఎలాంటివి కోరుకునేవాళ్ళము. ఏదో ఇదంతా చూస్తూ ఉంటే రుణం బట్టి జరుగుతూ ఉంటాయి, కృతం బట్టి జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటి గురించి ఆలోచించుకో. బాగా ఆలోచిస్తే నువ్వు అనుకుంటున్న ఇవన్నీ కూడా సర్వం స్వార్థపరం దేవి. గొప్ప మాట చెప్పాడు, ఇదంతా స్వార్థపరము సుమా. స్వప్రయోజనముల కోసం ఏర్పడేవి ఈ బంధాలన్నీ. పుత్రుడైనా ఎవరైనా స్వప్రయోజన బంధాలు. ఇందులో త్యాగ బంధాలు ఏవీ లేవు. ఆ ఒక్క త్యాగబంధం ఎవరికి అంటే ఏదీ పట్టకుండా ఉండేటటువంటి వాడికే త్యాగబంధం ఉంటుంది. అదొక్క పరమేశ్వరుడు, ఆయనతో బంధం ఏర్పరచుకో. ఈ బంధాలు ఉన్నాయే, వస్తూ పోతూ ఉండేవే. ఎన్ని జన్మల్లో ఎందరికి పుత్రులుగా పుట్టలేదు, ఎందరికి తల్లులం కాలేదు, తండ్రులు కాలేదు. ఈ జన్మలో తల్లిదండ్రులు కాకపోవచ్చు, గత జన్మల్లో అయి ఉంటాం, వచ్చే జన్మల్లో అవుతాం. ఎన్నో బంధాలు మనకు వస్తూ ఉన్నాయి, వచ్చినవి నిలబట్లే, పోతూ ఉన్నాయి. ఇన్ని బంధాలు జీవులతో వచ్చి జీవులతో పోతున్నాయి, కానీ చెదరకుండా ఉన్న బంధం దేవునితోని, అది మాత్రం ఎప్పుడూ పోదు, అదే ఉంటుంది శాశ్వతం. కనుక ఎవరయ్యా ఆత్మబంధువు, ఎవరయ్యా శాశ్వతమైన బంధం అంటే భగవానుడొక్కడే శాశ్వతం. అది విస్మరించి వీటన్నిటి కోసం తిరుగుతున్నామే. అసలు ఎంత చిత్రం చూడు, ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కుప్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొని సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబరడి త్రాటన్ కొందరం తిప్పగా శీలన్ శీల ఎమర్చినట్లొసగితో శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు ఆయన.